నామగోత్రం నసూత్రం నో జాతిర్నైవ వర్ణో నభవతి పురుషో నో నపుంసో నచ స్త్రీ నాకారం నో వికారం నహి జని మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. మానస భజరే గురు చరణం మమ మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం దుస్తర భవ సాగర తర మానస భజరే గురు చరణం మమ మానస భజరే దుస్తర భవ సాగర తరణం దుస్తర భవ సాగర తరణం దుస్తర భవ సాగర తరణం దుస్తర భవ సాగర తరణం సద్గురు చరణం భవ హరణం సద్గురు చరణం భవ హరణం శ్రీ సద్గురు చరణం భవ హరణం గురు చరణం భవ హరణం గురు చరణం సద్గురు చరణం భవ భయ హరణం సద్గురు చరణం భవ భయ హరణం సద్గురు గురు చరణమేవ మమ శరణం గురు చరణమేవ శ్రీ గురు చరణమేవ భయ హరణం గురు చరణం మానస భజరే గురు చరణం మమ మానస భజరే దుస్తర భవ సాగర తరణం దుస్తర భవ గురు చరణం సద్గురు చరణం గురు చరణం సద్గురు చరణం శ్రీ గురు చరణం సద్గురు చరణం శ్రీ గురు చరణమేవ మమ శరణం శ్రీ గురు చరణమేవ మమ శరణం దుస్తర భవ సాగర తరణం దుస్తర భవ సాగర చరణమేవ భయహరణం. బోలు సద్గురు మహారాజ్ కి. శ్రీ గురుభ్యో నమః అన్నం. మళ్ళా సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః అంటే అవ్యక్తమైనటువంటిది అనంతంగా ప్రకాశించేటువంటి గురుస్వరూపం ఒకటే. అసలు మన అర్థం చేసుకునేవాడు అనేటువంటిది రెండోది లేదు. లోపలుండి పలిగించేవాడు. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః అంటే మళ్ళా ఇంత ఇంతమంది భక్తుల్లో ఉన్నది కూడా ఆ గురుదేవులే. అంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఒక వ్యక్తి వ్యవహారం అనేటువంటిది ఉంది కనుక అవ్యక్తమైనటువంటి విషయాన్ని మనం అందుకనే భావాద్వైతం సదా కురయాత్ క్రియాద్వైతం నకర్హిచిత్ అద్వైతం త్రిషు లోకేషు నా అద్వైతం గురు సన్నిధి. భావనలో అద్వైత భావన, అక్కడ ఇందాక చక్కటి వారు సంగతి చెప్పారు ఆఖరిన విడిచిపెట్టే ముందు మన సిటీఓ గారు గారంటే ఆయన కోపం వస్తుంది వద్దు అన్ను గారి కాదు అసలు గారులతో మనకేంటి పని, గారులతో మనకి పని లేదు. డాక్టర్ గారు అసలు వద్దంటారు, గారులు బూర్లు మనకెందుకు, మాకు వద్దు, మనం అంత పండే ఉన్నాం మనకి పండులే కావాలి కదా, పండే ఉన్నాం అందుకు నా పండిపోయేదానికే కావాలి. అందుకని ఇక్కడ ఏం కావాలి, అక్కడ వెళుతూ ఈ చిన్న భేద పర ఇటువంటి వచ్చేటువంటి విషయాల కోసం ఆయన చక్కటి ఉపమానం చెప్పారు. వారు ఇంటికి వెళ్తున్నారట, ఇంటికి వెళ్తూ ఉంటే ఆయనకు ఒక ఎదురు దెబ్బ తగిలిందట. ఎదురు దెబ్బ తగలటంలో ఆయన పడ్డాడు, పడి దెబ్బ తగిలింది. ఇవ్వండి, పడి దెబ్బ తగిలితే ఇప్పుడు ఆ దోషం ఎవరిదని భావన చేస్తాం. దెబ్బ తగిలింది కదా, రాయిని కొడదామా, కాలికి దెబ్బ తగిలింది కాబట్టి ఎదురు దెబ్బ వచ్చింది కాబట్టి రాయిని కొడదామా, అది జడం, దానికి ఏం చెప్తాం, అబ్బో అంతవరకు తెలిసింది మనకి రాయిని కొట్టలేం. అదే చిన్నపిల్లాడప్పుడు చూడండి, వాడు పడ్డాడనుకోండి, వాడు ఏడుస్తుంటే ఆ తల్లి ఏం చేస్తుంది మరిపుచ్చడానికి, చూసావా అది కదా నిన్ను పడగొట్టింది, దాన్ని కొడుతున్నాను చూడు అని దాన్ని కర్రబెట్టి కొడుతుంది. కొడితే వీడు నవ్వుతూ ఉంటాడు, అప్పుడు నవ్వే ఏడ్చేవాడు కూడా నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే వాడికి ఇంకా ఇందులో అహమ్మమ్మలు రాలేదుగా, ప్రపంచానికి సంబంధించినవేవి చేరలా ఇందులో. అందుకని వాడికి అక్కడికి తృప్తి, వాడు దాన్ని కొట్టేస్తే వీడు నవ్వుతాడు, ఏడ్చేవాడు కూడా ఏడు పాపేస్తాడు వీడు. మరి వీడేడుపు ఎప్పుడు, అన్నీ తెలుసున్నవాడు ఏడుస్తున్నాడే, అన్నీ తెలుసున్నవాడు ప్రపంచంలో ఒక వ్యవహారాన్ని నడిపిస్తూ ఎవరు నా వంకలా చూస్తున్నారు, ఎవరు నా గురించి ఏం చెబుతున్నారు అది వీడు విన్నా, మళ్ళీ ఎవరో వచ్చి చెప్పారు నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారని. ఇక వీడికి వస్తుంది ఇక్కడ అహం వస్తుంది, నా గురించి ఇంత మాటలు మాట్లాడతారా, అది చేస్తారా ఇది చేస్తారా. మాతాజీ నేను పాదుకా ప్రేక్షణ చేస్తూ ఉంటే మాతాజీ వెళ్ళి సంగీతంలో కూర్చుంటే ఎట్లా కుదురుతుంది, మరి అక్కడ ఉండలో ఉండకపోతే ఎట్లా, అంటే మనస్సు లేస్తోంది అక్కడ, అక్కడ జరిగేది ఎవరు, జరిపించేది ఎవరు, అసలు అక్కడ చేయించేది వారు సర్వాధిష్టాన చైతన్య స్వరూపులు. మనసు లేచి అనేక భావాలు, నేనంటే ప్రేమ లేదా, లేకపోతే నా మీద కోపమా, లేకపోతే ఇది కావాలనే జరిగిందా, ఎన్ని నడుస్తాయి మనసుల్లో, మనసు కాడది, మనసు ఉంటేనే కదా ఇదంతా. అందుకని గురుదేవులు ఎక్కడ పెట్టారు, మనస్సులోనే పెట్టుకో, ముందర భద్రపరుచుకో, నువ్వు చెయ్యి, నువ్వు మనిషివి, నువ్వు మనీషి కాదు, మనీకి స్త్రీత్వం చెందకు, నువ్వు డబ్బనే ధనానికి లొంగిపోయి, మహాత్ములు చెప్పారు అక్కడ దానికోసం, మనీ డబ్బునికి లొంగిపోయి షీ అంటే స్త్రీత్వాన్ని పొందకు, ప్రకృతిగతమైన మనస్సుని పొందకు, అక్కడ పొందితే అది నీకు బంధాన్ని ఇస్తుంది. మనీ షీ కాంతా కనకాలని బాగుంది, ఇది కూడా బాగుంది, మనీ డబ్బు షీ స్త్రీ వాంఛ, ఏది కాంతా కనకాలకి రెండు నువ్వు లొంగిపోకు, లొంగిపోతే నీ జన్మ వ్యర్థమైపోతుంది అక్కడ. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నామే, మా గురు సోదరులు చెప్పినారు, ఏది మనీషా పంచకం, మనీష మంచి బుద్ధి కలిగినటువంటి వాడి, బుద్ధి ఉన్నది నీకు, అందుకని మంచి బుద్ధి కలిగినటువంటి వాడు అవ్వాలంటే ఏం చేయాలి, అందులో చెప్పినటువంటి తత్వపూరితమైనటువంటి దృష్టికి రావాలి. అది ఏకత్వమైన దృష్టి, ద్వైతమైనటువంటి దృష్టి లేదు అక్కడ. అందుకని అక్కడ రాయిని కొడతామా, రాయి తప్పు లేదు, పోని కాలు వెళ్ళి దాన్ని తన్నింది కదా, కాలుని దూషిద్దామా, దూషించలేవు, పోని చూడడానికి కళ్ళున్నాయి కదా, చెప్పద్దా రాయి ఉందని, కన్నుని దూషించలేము, చక్కగా ఎంత దెబ్బ తగిలినా ఏం చేసుకుంటున్నావు, మూసేసుకుని తల వంచుకుని దానికి కావలసినటువంటి చికిత్స చేసుకుని మళ్ళా టింగ్ రంగం అంటే నడిచొస్తున్నావే, మరి ప్రపంచంలో ఉన్న వినికిడి పోకడా ఇవన్నీ అవి వాటికి సంబంధించినవి కాదా? ఎంత టేక్ ఇట్ ఈజీ, ప్రపంచాన్ని ఎప్పుడు టేక్ ఇట్ ఈజీ అట్లానే తీసుకోవాలి. దాని గురించి, దీని గురించి వెళ్ళకూడదు. ఇది వెళ్ళిన కొలది ఏం చేస్తుంది? దుఃఖం తీసుకొస్తుంది. అవి ఎంత అనుభవించినా ఇంతే కదా. కానీ అనుభవించాల్సింది ఒకటే ఉండిది, తన్ను తాను గుర్తించినప్పుడే అనుభూతి మిగులుతుంది మనకి. తన్ను తాను గుర్తించాలంటే ఈ దేహం కావాలి. తన్ను తాను గుర్తించే ఏది సాధన సంసిద్ధో ఇందా చెప్పారు చూడండి, అది ఆరాధన అంటే. తన్ను తాను గుర్తించి అనుభవించడం కోసం ఇంత పునీతమైనటువంటి జన్మ వచ్చింది మనకి అని రోడ్డును పడేలా మన తండ్రి, మన గురుదేవులు తండ్రి రోడ్డున ఉంటే ఉంటారు, పోతే పోతారని వదిలిపెట్టలా చంకనేసుకు తిరుగుతున్నాడు ఆయన. ఆయనకు అవసరంలా అయినా చంకకెత్తుకుని ఎక్కడ ఏ దెబ్బ తగులుతుందో ఎలా వీళ్ళే అతపాతాలనికి వెళ్ళిపోతారో అని అడుగడుగునా అణువణువునా తానే ఇమిడి ఉండి తన యొక్క అనంత తత్వాన్ని, ఇది భావన ద్వారా నువ్వు అద్వైత భావనని చక్కగా అనుభవించు, ఎక్కడైనా అనుభవించవచ్చు. అద్వైతం అనేటువంటిది భావ అద్వైతం సదా కురియాత్, సదా ఎల్లప్పుడూ నువ్వు చేయాలి. ఏది భావనలో, భావనలో. కానీ మన భావన ఎటు వెళ్తోంది? అద్వైతానికి వెళ్తుందా? ప్రపంచం గురించి వచ్చేటువంటి అంత అద్వైత భావనే ఎక్కడ చూసినా. ఏమండి, నిధులు లేచిన దాది నిధులు పోయేడు దాకా నిద్రలో పోనలేండి, వదిలిపెట్టాలండి. ఏది భగవంతుడు ఇచ్చాడు, అదేనా? నిద్రలో వదిలిపెట్టడం కూడా భగవంతుడు ఇచ్చాడు. ఏదో నీకు తెలియకుండా మనసు డిటాచ్ అయ్యి ఉంది కదా, అందుకని మనోభావనలు అక్కడ లేవు. కానీ ఇగో ఈ తిరిగేటువంటి వ్యవస్థలో నువ్వేదైతే అనుభవించి ఏదైతే ఇష్టం చూపిస్తున్నావో, దేనియందు ప్రేరణ కలిగి ఉన్నావో అదే తిరిగి నీకు కలగా మారుతోంది. అందుకని అక్కడ కూడా ఎందుకు ఏడుస్తున్నావు అంటే అందుకు ఏడుస్తున్నావు నువ్వు అక్కడ. అందుకని ప్రతి దానిలో ఏ దేనిని గుర్తించమన్నారు? నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకో, నువ్వు అసలు ఎందుకు వచ్చావో జీవితాన్ని, దాని గురించి నువ్వు ఆలోచించు. కానీ భావ అద్వైతం, మనసు ఉన్నంత వరకే భావన కదా. మనసు అక్కడ నిలిచిపోతే అక్కడ ఇంకా నీకు వేరే భావన ఎక్కడుంటుంది అక్కడ? అందుకని చక్కటి విచారణ, విచారణ అనేటువంటి భావన, సద్విచారణ అది కూడా విచారణ చేయొచ్చు. ఎందుకంటే విచారంతో కూడి చాలా ఉన్నాయి. నాకు పక్క వాళ్ళకున్న చీర నాకులేదనో, పక్క వాళ్ళకున్న కారు నాకులేదనో, లేకపోతే వాళ్ళు అరుసులు చేయించారు ప్రసాదం, నేనేమో దద్దోజనమే చేయించాను. ఎన్ని చేయించితే మాత్రమే మనకి నిద్ర రాకుండా ఉండాలి ఇక్కడ తిని కదా. ఎన్నైనా చేయించవచ్చు, ప్రసాదాలు చేయించేవాళ్ళు బోళ్ళంతమంది, బోళ్ళంత త్యాగం చేసి చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రసాదాల వరకే రాకూడదు. ఆ ప్రసాదం చేయించి దాన్ని తగిన సాధన కూడా చేసుకుంటే అప్పుడు జీవితం సార్థకత అవుతుంది. అందుకని అది ఈ క్రియారూపంలో బయటెక్కడా జరగదు, అది భావనలోనే అద్వైత భావనని మనం చేయగలుగుతాం. అద్వైతం అనేటువంటి భావన సదా కురియాత్, అది చెయ్యగలం ప్రతి వాళ్ళం కూడా, మనకున్నది అవకాశం. కానీ క్రియా అద్వైతం నకర్హిచిత్, క్రియలో అద్వైతము ఎప్పుడూ పనికిరాదు అసలు. నకర్హిచిత్ ఏ ఒకనొకప్పుడు కూడా అది చేయలేనటువంటి స్థితి జరగదు అసలు, అది అవడానికి వీల్లేదు. క్రియలో నేను ఆ గురువు గారు ఇది ఉన్నది కదా ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారి దగ్గర, వారు వెళ్ళి గబగబా ఇది కాదు అది ఎవరో తీసుకొచ్చి పాపం నేనేం చేయలేకపోతున్నానని కళ్ళు కొట్టుకునేవాడు, వాడి విజయం వాడి జీవితం అందులో ఉంది. అయ్యో నేను స్వామికి ఏం అర్పించుకోలేకపోతున్నానే అంటే ఆయనకి అక్కడ లీల చూపించారు, స్వామి అవతారంలో లీల చూపించారు. ఏమని, అయ్యో పాపం ఏం లేదనుకుని పాపం బాధపడుతున్నాడు, ఏం లేదు ఏం తీసుకురాలేదు, నువ్వు అరుసులు బూర్లు ఏది దద్దోజనాలు చేయించలేదని బాధపడుతున్నాడు పాపం అని గబగబా నీకు తృప్తిపరచడమే కదా అని అక్కడ ఒక లీల చూపించాడు ఆయన. ఆ కళ్ళు తీసుకునేటువంటి వారికి తృప్తిపరిచాడు అక్కడ. ఆయన అనుకున్న భావన, ఆయన అనుకున్న ఆంతరంగిక భావాన్ని గ్రహించి అక్కడ తృప్తి చేశారు ఆయన్ని. తృప్తి చేస్తే వెనకాల శిష్యులు ఏమనుకున్నా భలే బాగుందిరా, వెనకాల వాళ్ళు తర్వాత ప్రసాదం ఉంటుంది కదా. అందుకనే కదా గురుదేవుల దగ్గరికి గుండుగలు వస్తే ఆయనేమో సూక్ష్మంగా అది నివేదన గ్రహిస్తే అబ్బో భలే వాళ్ళేంటి అరిసెలు కూడా ప్రసాదం, ఓహో ఎవరు చేయట్లేదు ఉండే నన్ను అడగండి, ఇంకెవరు అనలేదు, ఇప్పుడు ఇంతవరకు రాలేదు అరిసెలు అంటున్నారండి, వచ్చేస్తా రేపు ఎల్లుండో చేశారు ఎవరైనా, ఎవరు చేశారులే, మొత్తాన్ని తినున్నాం ఆశ్రమంలో వాళ్ళందరం లావుగా ఎందుకున్నామంటే డాక్టర్ అని అడగండి చెప్తారు,
ప్రసాదాలు బాగా తిని తిని ఉన్నాం, మనం చిక్కే పని అసలు లేదండి. మా గుంటూరు డాక్టర్ గారు కూడా అడుగుతున్నారు, ఆయన ఏమో పూజలు అంటున్నావు నువ్వు ప్రసాదాలు తింటం లేదా అంటున్నాడు ఆయన.
అంటే ప్రసాదం ప్రసాదంగా తీసుకుంటే ఎప్పుడు మనకి అనర్థం జరగదు. ఇది ఇష్టము అది ఇష్టము అని నీ దృష్టి పడి దాని ఎందు చూపిస్తావు చూడు, అప్పుడు వస్తుంది దానికి రోగంలో తీసుకెళ్తుంది. భావనే రోగాన్ని తెస్తుంది తప్ప భావన ఆధ్యాత్మిక భావంలోకి వెళ్తే అది రోగాన్ని ఇవ్వదు, అది మహాప్రసాదమే. ఆ మహాప్రసాదానికి తినేసేవే అక్కర్లేదు, తినకుండా కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అక్కడ వెళ్తూ వెళ్తూ ఒక పుష్పం జేబులో ఎందుకు వేసుకెళ్తున్నారు? వస్తూ వస్తూ ఒక పుష్పం చేత్తో పట్టుకుని వచ్చి ఎందుకు స్వామి తత్వాన్ని మాట్లాడుకోవాలనుకుంటున్నాము? మరి ఏది మాట్లాడిస్తుంది? ఆ పుష్పం మాట్లాడిస్తుంది, అక్కడ ఉన్నటువంటి నిర్మాల్యం మాట్లాడిస్తుంది, అక్కడ ఉన్నటువంటి భావన మాట్లాడిస్తుంది, అక్కడ ఉన్నటువంటి భావన కార్యక్రమాన్ని చేయిస్తుంది. ఇంకో స్మరణ చేయిస్తుంది. అక్కడ ఒకసారి బాబు అనుకున్నటువంటి స్మరణ బోళంత పని చేయిస్తుంది, గురుదేవా అనుకున్నటువంటి స్మరణ బోళంత చర్యల్ని ఆధారమై ఉన్నది అక్కడ. అందుకే భావాద్వైతం సదా కురియాత్, సదా ఎల్లప్పుడూ చేసుకోవచ్చు, అది మనందరి హక్కు. దానికి డబ్బులు ఖర్చు లేదే, ఎక్కడున్నా కూడా నిద్రట్లో కూడా హాయిగా లేచి కూర్చుని, నిద్ర పట్టట్లా లేచి కూర్చుని హాయిగా ధ్యానం చేసుకోండి. చేసుకుంటారా? చేయరు. నిద్ర రాకపోతే ఏం చేస్తారు? ఏముందా అని చూడడానికి చూస్తారు, లేకపోతే ఎవరైనా తిరుగుతున్నారేమో బాతాఖని కొట్టడానికి. ఇది మన వృత్తి ధర్మం కాదు, ఆశ్రమ ధర్మం కాదు. స్మరణ చేసుకోవాలి, విచారణ చేసుకోవాలి, లేదు ఒక గ్రంథం చదువుకోవాలి మా తారక పరబ్రహ్మ ప్రసాద్ వారి ప్రకారం, లేకపోతే చదివింది విన్నది మనం ఒకరికొకరు చక్కగా చెప్పుకోవాలి. కానీ అది పెడతావో తొక్కకూడదు, మంచి త్రోవకి రావాలి, సరైనటువంటి మార్గానికి రావాలి. అందుకని ఈ విధంగా మనం భావాద్వైతం సదా కురియాత్ క్రియాద్వైతం న కర్హిచ్చేత్, క్రియలో మనం చేయలేం, అందుకని ఎప్పుడు చేయొద్దు. క్రియాద్వైతం న కర్హిచ్చేత్, అది తీసుకువెళ్ళి తర్వాత ఆయన తీసుకుంటే, శంకరాచార్య స్వామి తీసుకుంటే వెనక వాళ్ళు గబగబా భలే బాగుంది భలే బాగుందని కళ్ళు నిజంగా కొట్టేశారు వాళ్ళు. మనం అలాగే ప్రసాద భక్తులం కదా, అలాగే అయితే అప్పుడు వెంటనే స్వామి వెంటనే అక్కడ వెళ్ళి సీసం తాగారు. సీసం కాసేవాడు కూడా భక్తులే, మరి ఆయనకి భక్తులు ఎవరు కాదు, ప్రపంచమంతా ఆ పరమాత్మను ఆశ్రయించేగా ఉంది. అందుకు వెంటనే ఆ భక్తుడు నేనేలా అనుకునే అక్కడ వెంటనే అక్కడికి వెళ్ళి గబగబా నీ కోరిక తీర్చడమే కదా అని గబగబా సీసం తీసుకుని అక్కడ ఆయన అనుగ్రహించారు. వెనకాల వాళ్ళు ఏం చేశారు? తెల్ల మొహం వేశారు. వెనకాల వాళ్ళు ఏం చేశారు? తెల్ల మొహం వేశారు. వస్తారా దగ్గరికి? దగ్గరికి రారు. అబ్బే అబ్బే ఇదేమక్కర్లేదండి. మరి అది తీసుకున్నావు మరి ఇక్కడ. అందుకనే ప్రపంచంలో గురువులు అవతారం ధరించి వచ్చినా ఇలాంటి వాటి చోట చాలా డేంజర్గా ఇవి చెప్పుకుంటాడు తప్ప మానవుడు అందులో ఉన్న ఆధ్యాత్మికత స్థితిని బయటికి తీసుకురాడు. అక్కడ అనుభవించే అనుభవం ఉంది, ఆధ్యాత్మికత లేకుండా లేదుగా. కానీ మామూలు కబుర్లు చెప్పమంటే నేను బాబుగారితో రిక్షా ఎక్కాను, నేను బాబుగారి దిండు పట్టుకున్నాను, బాబుగారికి నేను దుప్పటి కొనిచ్చాను, తీసుకున్నారు ఆయన బాబుగారికి, వెంటనే బాబుగారి చేతిలో ఆపిల్ పట్టుంటే నాకు ఇచ్చారు, నాకు ఇష్టమని బాబుజీ ఐస్ క్రీమ్ కూడా పెట్టించారు అందరికీ, ఇలా చెప్పుకుంటాం అంతేనా? ఇది మన పక్కింటి వాళ్ళు కూడా ఇస్తారుగా, ఎదురింటి వాళ్ళు కూడా ఇస్తారుగా. కానీ అక్కడ ప్రేమ మిళితమై ఉన్నది, అది ఒక మాతృప్రేమను కూడా మించి ఉన్నటువంటి ప్రేమ అక్కడ. ఏది గురుదేవుల యొక్క ప్రేమ కాదన్ను, కానీ అంతవరకే తీసుకోవద్దు. కానీ అంతవరకే కాదు మన జీవితాలు, ఎందుకంటే నువ్వు ఐస్ క్రీమ్ తినే ఎప్పుడో నువ్వు దాని గురించి ఇంకోటి చెప్తానండి, బాబుజీ అనుభవం నన్ను నమస్కారాన్ని పిలిచారన్న ఆనందము ఆ అబ్బాయిని లేపి అడగండి, అప్పుడు పొందాడా ఇప్పుడు పొందాడా? నమస్కారం అప్పుడే చేశాడు అందరి పెద్దల మధ్యలో, అరే రా నమస్కారం పెట్టుకో అంటే అప్పుడు నమస్కారం దొరికింది. కానీ ఇంత గొప్ప అనుభూతి ఎప్పుడు పొందాడు? ఎప్పుడు పొందా? తలుచుకున్నప్పుడే పొందుతున్నాడు. ఆ తలుచుకోవడం కూడా అప్పటి కాలంలో తలుచుకున్న తలుపు గొప్పదా? ఇప్పుడు తత్వాన్ని గుర్తించిన తర్వాత తెలుసుకుంటున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అనుభూతి గొప్పదా? ఇప్పుడు 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 పొందుతున్నటువంటి అనుభూతి ఎలా ఉంది అంటే, ఎవరేమన్నా సరే అది ఎంత గొప్పదో ఇప్పుడు చెప్పగలడు. ఎందుకంటే అనుభూతిని గురించి ఇంకా విచారణ పెరిగింది. విచారణ పెరిగింది. అందులో ఏంటి, ఒక్కొక్క దాన్ని తుంచుకుంటూ తుంచుకుంటూ వచ్చాడు ఇప్పుడు బయటికి. ఎలా వచ్చాడు అప్పుడు, తామర తంపరల్లే ఏది ఉల్లిపొరలు చాలా ఉన్నాయి అక్కడ. ఆ ఉల్లిపొరలు అనేటువంటి ఆ పవర్లో, ఏది ప్రపంచం అనేటువంటి పవర్లో అప్పుడు అందులో కూరుకుపోయి ఉన్నాడు. కూరుకుపోయి ఉండడంతో ఆ పవర్లో బాబుగారు నాకు నమస్కారం చేసుకోమన్నారు అని మామూలు మాటలతో చెప్పుకొచ్చాడు. కానీ ఇంత అనుభూతి పొందుతూ ఇంత గొప్పగా అప్పుడు మాట్లాడలే. మీరైనా ఆ అబ్బాయి వంక చూడకండి, మా అబ్బాయికి దిష్టి కొడుతుంది, వద్దు కూర్చోరాను కూర్చో. మీ అందరి దగ్గర ఉన్నాయి చూడండి ఇటువంటి అనుభూతులు. గురుదేవుల అవకాశం ఇచ్చినటువంటి అప్పుడు స్థితి, అప్పుడు స్థితిని మీరు ఎలా అనుభవించారు, ఇప్పుడు రాను రాను దాని గురించి మననం చేసుకుంటూ ఉంటే ఇంకొక సత్సంగీయుడు మనకి ఇంకా చెబుతూ ఉంటే, అది కూడా ఇంకో సత్సంగీయుడు దాని అటువంటి అనుభూతిని గురించి చెబుతూ ఉంటే, అవును నాకు కూడా అప్పుడు ఇలా ప్రసాదించారు కదా అబ్బాయి, ఎంత అనుగ్రహం నిజమే అన్నప్పుడు, ఆ చివరివి ఈ చివరి ఇంకా పైవి ఇంకా కిందవి మొత్తం పోతాయి, ఊడిపోతాయి. ఊడిపోయి ఉల్లిపొరలన్నీ తొలగిపోతే ఇంకా ఉల్లిపొరలు ఒలిచిన వాడే ఉంటారు తప్ప అక్కడ ఉల్లిపాయలు ఏమి ఉండదు. ఎవరికైనా సరే మనందరికీ ఆలోచించండి, రాను రాను ఆ అనుభూతిని ఇంకా ఇంకా సాధనలో ఆ స్థితిని ఇంకా ఇంకా మనకి కలగజేస్తున్నారు. ఎందుకంటే విచారణ, తత్వ విచారణ పెరగబట్టి దాని యొక్క ఆస్వాదన పెరుగుతోంది, లేకపోతే మామూలు మాటల్లో ఉండిపోతుంది. అందుకని నువ్వు దేహపరంగా ఈ రూపాన్ని చూసి నువ్వు మభ్యపడుతున్నావేమో. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాన్ని సంయాతి నవానిదే. ఏ శరీరమైనా జీర్ణించుకుపోయేదే, ఇది శాశ్వతం మాత్రం కాదు. కానీ మళ్ళా వెనక్కి ఏం చెప్పాడైనా, నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఏ పంచమహాభూతాలతో కూడా అది ఛేదింపబడినటువంటిది. అందుకని ఇక్కడ తత్వానికి వెళ్ళేసరికి అక్కడ ఎక్కడి వరకు వెళుతుందంటే, స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ చరాచరం త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అందుకని అక్కడ ఎలా ఉంది, స్థావరమై ఉన్నది. ఎటువంటి స్థావరం అంటే, ఆశ్రమం కట్టుకునండి అక్కడ స్థావరలు అయిపోయారండి అంటే ఇంతవరకైనా కాదు. ఇందులో చెప్పబడినటువంటిది ఇక్కడ స్థావరం అని కాదు, మొత్తం అంత స్థావరం కూటస్థ చైతన్య పరబ్రహ్మ అసలు ఉన్నదే, అది స్థావరమై ఉన్నదే. అది ఉన్నది అనేది చెప్పబడడానికి అదే ఉన్నది, ఉన్నది ఉనికి అదే స్థావరం. జంగమం వ్యాప్తం అంతా కూడా సంచరించి కనిపించేట్టుగా చేస్తోంది, ఇది ప్రపంచంగా ఉన్నట్టుగా అక్కడ ప్రకాశిస్తోంది ఉంటుంది. ఉంది కదా, మరి నడిపిస్తున్నారు కదా, నడిపించేది ఆయనకి భిన్నంగా, ఆ స్వామికి భిన్నంగా ఏం లేదు. ఇంత సృష్టి చేసి సృష్టికి ఎప్పుడెప్పుడు ఏది అవసరమో, ఎప్పుడెప్పుడు ఏది కావాలో, అలా అప్పుడు మన ఈ అహంకారం అహంకారాలు ఎక్కడి నుంచి వచ్చాయండి అని అడగొచ్చు మీరు. ఈ కామక్రోధాది గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయండి, వెనక ఉన్నటువంటి శక్తిని నువ్వు ఎంతవరకు కావాలో నీ జీవితానికి అంతవరకు ఉపయోగించకుండా ఎక్కువ డోసు తీసుకుంటున్నావు. దేనివలన, నీ మనోవ్యాకులత వలన, నీ మనస్సు చాంచల్యం వలన. దానికి కావలసినంత కాకుండా భగవంతుడు ఇచ్చింది ఎంతవరకు అంతవరకు ఉపయోగించకుండా నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావు. చూసావు, అదే నీకు కర్మ అవుతోంది. ధర్మపరంగా వెళితే అది కర్మ కాలా, మామూలు సంసారాలు అందరూ కర్మలా కాదు. ఎంతవరకు ఏది కర్మ, నీకు నీది కాకుండా నీ భావన ద్వారా ఎక్కువ నువ్వు కర్మని ఏర్పరచుకుంటున్నావు. అందుకనే వెళ్ళి భగవద్గీతలో కూడా కర్మే నిన్ను బంధిస్తోంది అన్నాడు. మనస్సు చేసేదే కర్మ కానీ దేహం ద్వారా చేసేది కర్మ కాదు. అందుకని అక్కడ వ్యోమాతీతం నిరంజనం అన్నారు గురుతత్వంలో. వ్యోమాతీతం అంటే ఆకాశానికి కూడా, ఆకాశానికి అవతల ఉన్నటువంటి వ్యోమాతీతం. ఆకాశానికంటే కూడా గొప్పది ఆశాన్ని, అంటే ఆకాశం అనే పంచమహాభూతాలు కూడా అక్కడి నుంచే వచ్చాయి. మనం నారాయణ ఉపనిషత్తు తీసుకుంటే మీకు అందరికీ బాగా అర్థమైపోతాం. పంచమహాభూతాలు కూడా స్వామి సృష్టిస్తేనే సృష్టింపబడినట్టువంటి, ఆ పంచమహాభూతాలతోనే ఈ సృష్టినంతా, ఆ ముద్దనంతా, మళ్ళా ఈ సృష్టి అంతా చేశాడు. అందరిలోనూ పంచమహాభూతాలు మళ్ళా వ్యాపకమై ఉన్నాయి, ఆకాశము అగ్ని వాయువు. ఇవి మొన్న చెప్పారు కదా, మొన్న ఈయన చెప్పాడు మనకి, పంచీకరణ చెప్పారు.
అందుకని ఇవన్నీ వ్యాపకమై ఉన్నది. మరి భగవంతుడు సృష్టింపబడాలి అంటే కూడా ఆయన ఏం తీసుకుని వచ్చాడు?
పంచమహాభూతాలని పిలుచుకొని ఆయన కూడా మనతో పాటుగా ఉండాలనే వచ్చారు. ఆయన
సృష్టింపబడినటువంటి ప్రభువు ఏమన్నాడు? వీటినన్నిటినీ కూడా మళ్ళీ తెగ్గొస్తూ ఇవన్నీ నాశనమయ్యేవే, కానీ ఉండే శాశ్వతమైనది ఒక్కటేని అడుగడుక్కి మనకి గుర్తింప చేస్తున్నాయి. అందుకని క్రియాద్వైతం నకర్హిచి అద్వైతం త్రిషులోకేషు. త్రిషులోకేషు అంటే ఈ లోకాలు కాదు, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నల్లోకంబకు పెంజీకటికి అవ్వల ఎవ్వండి ఏకాకృతి అయి వెలుగునో. అది ఎక్కడా? వీటినన్నిటినీ దాటినటువంటి వాడు. ఇక్కడంతసేపు ద్వైతమే, కానీ ఇది దాటినప్పుడు అది కూడా ఎక్కడికి వెళ్తుంది? అద్వైతం త్రిషులోకేషు అంటే నువ్వు ఈ జీవితంలో మూడు లోకాలు వెళ్తావా? నారదుడు వైపు వెళ్తే వెళ్తావు. నారదుడు వైపోతే మన ఆ చక్కటి ఆభావాన్ని కూడా చెప్పాడు మనవాడు సంకీర్తన గురించి చెబుతూ. ఎవరు? నారదుడు ఉపదేశం చేశాడు కదా. ఎవరికి? ప్రహ్లాదుడికి ఉపదేశం చేశాడు, మరి ధ్రువుడికి ఉపదేశం చేశాడు, మళ్ళా వాల్మీకి కూడా నారదుడు ఉపదేశం చెప్పలేదు ఇంకా ఆయన, మేము అక్కడ అనుకున్నాం. వాల్మీకి కూడా నారదుడు ఉపదేశం చేశాడు. అంటే నారదుడు ఎంత గురువు అక్కడ? వాళ్ళ బ్రహ్మ వాళ్ళ తండ్రి గారు చెప్పారట, బ్రహ్మగారు చెప్పారట. చెబితే వీరు అందరికీ ఉపదేశ గురువు అయ్యారు. ఎవరు? నారదేతేంద్రులు వారు కదా. అందుకని ఇక్కడ కూడా మన గురువులు మనకి అటువంటి నారం దదాతి అటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వడం కోసము ఇక్కడ నారద స్వరూపులు అయ్యారు. నారాయణుడే అయ్యాడు అక్కడ. అందుకని నారాయణుడే స్వయంగా ఆయన ఆవిర్భవించి మనకి ఇంతటి స్థితిని మనకి కలగజేస్తున్నారు. అంటే త్రిషులోకేషు మూడు లోకాలు ఎక్కడుంటాయి? ఇప్పుడు నీ భావనలో ఉంటాయి. అద్వైతం త్రిషులోకేషు. నువ్వు ఎటువంటి, నువ్వు భాగవతం చదువు, భారతం చదువు, లేదు భగవద్గీత చదువు, రామాయణం చదువు, నువ్వు ఎటువంటి ఉపనిషత్తులు చదువు, ఎందులో మునుగు ఎందులో తేలు, కానీ నీ భావన అందులో ఏది? అద్వైతం త్రిషులోకేషు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంద్రుడే ఎందుకు అలా చేస్తున్నాడు, దేవతలు ఇలా ఎందుకు చేస్తున్నాడు, మనకి గోలక్కర్లేదు. గోళేం కావాలి? ఎవరైనా ఆ పరమాత్మను ఆశ్రయించి తీరాల్సిందే. ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటేనే వీరికి జ్ఞానస్వరూపులు అవుతారు. లేకపోతే దేవీ దేవతల్లో ఎవరైనా కూడా సృష్టిలో వచ్చిన వాళ్ళు మళ్ళా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండడమే. ఇవన్నీ మనకి కథలు కావాల్సినటువంటి వాళ్ళకి కాస్త ఏదో ఏ కథలో చేసి చేసే బదులు కాస్త భగవత్ కథలు వింటే బాగుంటుందని ఆ దేవతలు కూడా సృష్టింపబడ్డారేమో ఒక పక్కన అనుకుంటూ ఉంటాను నేనైతే. అందుకని అద్వైతం త్రిషులోకేషు. ఇంకా నీలో కూడా ఉంది ఏది? నువ్వు నీ దేహం గురించి ఆలోచించుకుంటావో, లేకపోతే దేహాన్ని ప్రకాశింపజేసేటువంటి పరమాత్మ గురించి ఆలోచించుకుంటావో, లేకపోతే ఈ నీలోకి వెళ్ళి నీ మనోబుద్ధి చిత్తహంకారాల గురించి ఆలోచించుకుంటావో, ఈ త్రిషులోకేషు అద్వైతం, ఈ మూడు లోకాల్లో అద్వైతం వర్తిస్తుంది. కానీ నా అద్వైతం గురు సన్నిధం. గురుదేవుల దగ్గర మాత్రము అద్వైత స్థితి పనికిరాదు. ద్వైతమే ప్రభు ఆనంద స్వరూపులు గురుదేవులు. గురుదేవులు అంటే మహా చైతన్యం, మహాస్వరూపం. అది చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమ. చైతన్యం, ఆ చైతన్య స్వరూపాన్ని గురించి ఏం మాట్లాడుకుంటాం అక్కడ? అసలు ఇది మాట్లాడే వస్తువ? ఇందాక ఎవరో అన్నారు కదా సూర్యుని గురించి, సూర్యునిలో బ్యాటరీ లైట్ వేస్తే ఎలుగు ఎలుగు వేస్తే ఇది వెలుగుతుందా? ఎందుకని సూర్యకాంతి అక్కడ ప్రకాశిస్తుంది. ఆ సూర్యకాంతికే కాంతినిచ్చినటువంటి వారు ఎవరు? ఆ చైతన్యం అనేటువంటిది. సూర్యుడిని శాసించినటువంటి వారు ఎవరు? ఆ గురువులు. గురు చైతన్యం ప్రభువు కాబట్టి. అందుకని అటువంటి గురుదేవులు చైతన్యం, అది శాశ్వతం, అది ఏ కాలంలోనూ మార్పు లేనటువంటిది. శాశ్వతం చైతన్యం శాశ్వతం శాంతం. అంటే శాంతం అంటే గురువులు శాంతంగా ఉంటే సరిపోతుందా? మనకి రావద్దా శాంతం? మరి గురువులు పొందే ఆనందం పొందాలి అనుకున్నప్పుడు మనం కూడా శాంత స్వభావం అయిపోవాలి, శాంత స్వరూపులం అయిపోవాలి. ఎటు పక్క నుంచి ఎటు వచ్చినా కూడా తనలో ఉన్న శాంతాన్ని దానికి చూపిస్తూ ఉండాలి. చూపించడం కాదు, డూప్లికేట్ అవుతుంది చూపించడం అంటే. చూపించేవాడు వేరుగా ఉంటాడు. తను శాంతతను ప్రశాంతతని పొంది ఉంటే అందరికీ కూడా ప్రశాంతతని ఇవ్వగలుగుతాం. అందుకనే ఈ స్వామి ఎటువంటి వారు? గురుదేవులు చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం. అది ఇంకొక దాని చేత ప్రకాశింపబడేటువంటిది కాదది.
ఆ గురుస్వరూపం స్వయం ప్రకాశ స్వరూపమేండి. వ్యోమాతీతం నిరంజనం నాద బిందు కళాతీతం, నేను చెప్పుకున్నాం కదా నాద బిందు కళలకి అతీతమే. తస్మై శ్రీ గురవే నమ. అటువంటి గురుదేవులకి మనం నమస్కారం. అందుకని అటువంటి గురుదేవులు మనకి ఎట్లా చిక్కాడు, పాపం ఆయన అవతారాన్ని ధరించి రావడమే కాదు. అందుకని నువ్వు బాహ్యమైనటువంటి సేవలు, బాహ్యమైన సేవలే కాదు నువ్వు చేసేది, ముందర నీ మనోసేవ మనస్సుతోనే. అంటే మనస్సుతో చేసేటువంటిది ఏంటి, మనస్సు ఎప్పుడు సద్భావన కలిగి ఉంటే అప్పుడు నీ నువ్వు చేసే ప్రతిక్రియ ఎక్కడికి వెళ్తుంది, సంసేవ్యం అవుతుంది, సంసేవ్యం అవుతుంది. అందుకని మనసు చేసేటువంటి సేవ, మనసులో సద్భావన కలిగి చేసేటువంటి సేవ అటువంటి సంసేవనకి తీసుకువెళ్తుంది. అటువంటి గురుదేవుని మనకి అవతరించడమే కాకుండా మనకందరికీ ఇటువంటి అవకాశం ఇచ్చి అనంతంగా. అందుకని నమో భక్తేభ్యో నమః అంటే ఎవరున్నారు ఇక్కడ, ఇంతమంది భక్తులు లేరు. ఇంతమంది భక్తులు ఉన్నారు అంటే ఏమవుతుంది, అలాగ భక్తులు అని వ్యక్తి వ్యక్తికి ఆలోచిస్తూ అంటుంటే తెలుపు నలుపులు ఎలా కనిపిస్తున్నాయో, పొడుగు పొట్టి ఎలా కనిపిస్తూ ఉంటుందో, ప్రపంచమంతా నానా రకాలుగా ఉంటుంది. అది కాదు, అందులో నా భక్త స్వరూపుడై ఉన్నాడు అక్కడ. భక్తానాం హృదయం భోజే విశేషేణ ప్రకాశతే, భక్తుల హృదయంలో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటానన్నాడే, ఆ భగవత్ స్వరూపానికి నమస్కరిస్తున్నాం. ఎటువంటి నమస్కారం చేస్తున్నాం అంటే తనను తాను అక్కడ అర్పణ చేసుకుంటున్నారు. ఆత్మార్పణ చేసుకుందే నమస్కారం అంటే. ఇది అలా గోపికామ తల్లులు చేసుకుని ఉన్నారు, అలా రాధమ్మ తల్లి చేసుకుంది, తనకు తాను అర్పితం చేసుకుని ఉన్నది. నిన్నెవరో దోహే కూడా పాడారు, గురు గోవింద్ దోఖడే కాకోలా, చాలా రోజుల తర్వాత ఎవరో పాడారు, గురు గోవింద్ దోఖడే కాకేలాగో పాయ్ బలిహారి గురు ఆపనే గోవింద దియో బతాయ్. ఇప్పుడు మనకి ఎవరినిచ్చారు, నువ్వు ఏ దేవతను పట్టుకుంటే ఆ దేవతలో ఉన్న మాధుర్యాన్ని పొందగలుగుతున్నామంటే దేవీ దేవతల్లో ఎవరిచ్చారు అవకాశము, బలిహారి గురు ఆపనే. నిన్ను నువ్వు గురువుకి బలి అయితే ఆ ప్రభువు ప్రసాదించాడు మనకి ఇటువంటి అవకాశాన్ని. దేవీ దేవతల దగ్గరే కాదు, ప్రతి సృష్టిలో కూడా అటువంటి ఆనందాన్ని ప్రసాదించారు మనకి. ఏ అణువును చూసినా, ఏ అణువును గుర్తించినా అందులో ఉన్నటువంటి ఉనికి ఏదై ఉన్నది అనేటువంటి అనుభూతిని మనకి కలిగిస్తున్నారంటే దానికి ఆధారం ఏదై ఉన్నది, మనకు ఆశ్రయం ఇచ్చిన ప్రభు గురువులు. అందుకనే గురువులు రుణం తీసుకోవాలంటే గురువు చెప్పినట్టు నడుచుకుంటే చాలరా, నాకు రుణం తీసుకుని అంత పెద్దవాడు అక్కర్లేదనే వారు బాబుజీ మహారాజ్. మీ రుణం ఎలా తీర్చుకోగలం బాబు అంటే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దులే, చెప్పింది చెప్పినట్టుగా చేసుకో, నడుచుకుంటే చాలు నువ్వు బాగుపడతావు. ఎంత మంచి మాట అండి, మనం బాగుంటే మనం బాగుపడితే ఆ ప్రభు ఆనందిస్తారట. ఇప్పుడు భిన్నమా అభిన్నమా, అది భిన్నమా అభిన్నమా అంటే మనలో ఉన్నటువంటి ప్రభు యొక్క ఆనందం అది. కాబట్టి అటువంటి భావనని మనం అనుసరించాలి, ఆశ్రయించాలి. ఇలాంటి దానిలో అనుకరించినా కూడా పర్వాలే, కాకపోతే అనుకరించడానికి కరణాలు అవసరం అవుతాయి. అందుకని బాహ్య ప్రయోగం వద్దు, అందుకని అంతరంగా మనస్సు మాత్రమే చేసుకుంటే సరిపోతుంది. అందరూ చేసినట్టుగా మనం చేయలేం కదా. అందుకని అటువంటి భగవత్ సేవలో, భక్తుల సేవలో లేదు, నువ్వు సంసారివి గృహస్థమై ఉన్నావు, నీ పిల్లల్ని నువ్వు పోషించుకోవడంలో నువ్వు చేసేటువంటి ప్రతి క్రియలో కూడా ఆ భగవత్తత్వాన్ని గురుతత్వాన్ని గుర్తించాలి మనం. అటువంటి సేవని మనకి గురుదేవులు మనకి అనుగ్రహించారు, ప్రసాదించారు. అటువంటి సేవని చేసుకోవడానికి మనం ముందుకు రావాలి. అది ఆరాధన అంటే. ఆరాధన అంటే ఏంటి, ఇక్కడ వ్యక్తి వ్యక్తి అనే వ్యక్తీకరణ లేవు ఇక్కడ, ఇక్కడ అవ్యక్తమైనటువంటి అనుభూతిని పొందడమే అంతే. అవ్యక్తమైనటువంటి అనుభూతిని పొందుతూ మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయడమే అంతేగాని, మనసులో మాత్రం భిన్న భిన్న భావాలు, భేదాభిప్రాయాలు వస్తే అక్కడ కులటైనట్టే, దాన్ని కుంచుకుపోయినట్టే అంటే దానిలో కడవడి పాలలో ఒక నిమ్మకాయ చుక్క వేసినట్టే అంటే పాలు మళ్ళీ పనికిరావు, మన జీవితం కూడా అలా అయిపోతుంది. అందుకని అటువంటి భావనని రానివ్వకూడదు, దానికని సాధన మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని వ్యక్తి అనేటువంటి వ్యక్తిత్వ భావనని రహితం చేసుకుని అవ్యక్తం అనేటువంటి భావనతో మనం సంచరించడమే నిజమైనటువంటి ఆరాధన. అప్పుడు అనంతమైనటువంటి అఖండమైనటువంటి అక్షర స్వరూపుడైనటువంటి ఆ ప్రభువుని మనం మానసికంగా అనుభవించగలుగుతాం. అటువంటి దివ్యమైనటువంటి అవకాశాన్ని ఇది కూడా గురుదేవులు లేలే. ఎక్కడికి వెళ్ళాడు కాబట్టి మనం చేసుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళలా, ఉన్నదే అది తాను అయి ఉన్నాడు. ఉన్నదే ప్రభు అయి ఉన్నది, ప్రభుత్వమై ఉన్నది, ప్రభుతత్వమై ఉన్నది. అటువంటి దాన్ని మనం గుర్తించడం కోసమే ఇలా ఇది మనకి ఈ ఆరాధన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనకి గురుదేవులు ప్రసాదించారు. ఇందాక అబ్బాయి మా గురు సోదరులు అన్నట్టుగా ఆరాధన అంటే ఈ 4 రోజులకే సంబంధించింది కాదు, ఆరాధన అంటే మన జీవితానికి ఇచ్చినటువంటి అవకాశం. మనం సర్వకాల సర్వావస్థలందు కూడా అటువంటి భావాన్ని పెంపొందింపజేసుకోవడం కోసం ఇది విశేష కార్యక్రమం. కనీసం ఇప్పుడైనా మనం అటువంటి స్థితిలో మనం ఉండగలిగితే తర్వాత ఇందులో సుఖం ఉంది కాబట్టి తర్వాత జీవితంలో కూడా మనం అలా మలుచుకోగలగాలి. మన జీవితమే ఆరాధన స్వరూపం అయిపోవాలి. అప్పుడు కదా గురుదేవుల యొక్క అనంతమైనటువంటి తత్వాన్ని మనం పొందేది. అందుకని ఆ ప్రభువుకి ఎక్కడ ఉన్నది, అంతం ఎక్కడున్నది స్వామివారు? అది ఇవన్నీ కూడా గురుగీతలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి మన గురువుల గురించి చెప్పిన తత్వం అన్నమాట. ఇదంతా కూడా యశ్యాంతరు నాది మధ్యం నహికర చరణం. ఆయనకి అసలు శివుడు చెప్తున్నాడు, గురుదేవులు ముద్ర వేశారు, ఇది చాలా గొప్పది అని అన్నటువంటి స్వామికి మనం దండలు వేసి మెప్పిస్తామా, లేకపోతే బంగారపు వస్తువులు చేయించి మెప్పిస్తామా, లేకపోతే పువ్వులు నేను పెద్ద గులాబీ తెచ్చానని మెప్పిస్తామా? ఏ విధంగా మెప్పించగలమండివి? మనం ఇంతవరకు చేయగలుగుతున్నాం కాబట్టి మనం చిన్న చిన్న సేవలు చేసుకుంటున్నాం. కానీ ఆయన స్వరూపం ఏది? ఆ పువ్వుకే ఆధారం అయి ఉన్నాడు. ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందం తానే అయి ఉన్నారు. ఆ పువ్వుకున్నటువంటి సౌందర్యం తానే అయి ఉన్నాడు. అక్కడ ప్రసాదం వచ్చిందంటే ప్రసాదంలో ఉన్నటువంటి మాధుర్యానికి స్వరూపం అది అయి ఉన్నాడు. అసలు ఇవన్నీ మనం ఎక్కడి నుంచి తెచ్చిపెడుతున్నాము? నీ అది నీకు అర్పించుట. అందుకని ఈ బాహ్య ప్రక్రియకి, అసలు ఆరాధనకి బాహ్య ప్రక్రియ చాలా కిందది, చాలా చిన్న సేవ అది బాహ్య ప్రక్రియ. మరి ఇప్పుడు ఆరాధనకి ఏం కావాలి? ఆంతర్యంలో చేయగలిగి ఉండాలి. ఆంతర్యంలో దాని యొక్క విలువని, దాని యొక్క గొప్పతనాన్ని మనం అహర్నిశలు భావనలో పొందాలి. మనం భావనలో పొందితే అప్పుడు ఏం ఏమవుతున్నది? అనుభూతికి వస్తుంది అది. అందుకని ఏషియా యవనికి అంతరణ ఆది మధ్య అనేటువంటిది ఎవరికి? ఆది ఏదైతే ఆది మధ్యాంతరహితమైనదో. నహికర చరణం, స్వామివారు అవతార సమయ అవతారంలో ఉండగానే చెప్పించినటువంటిది ఏది? నహికర చరణం. కరచరణాది అవయవాలు దేనికి లేవో? ఏవి ఎక్కడున్నాయి? అవి ఎందుకు ఇచ్చాడు మనకి? మనకి ఉన్నా కూడా చేయలేకపోతున్నాం కదా. అందుకని అసలు ఈ ఉన్నటువంటిది దేనివల్ల ప్రకాశిస్తుందో దాన్ని అర్థం చేసుకుంటామని, దాన్ని గుర్తిస్తాము అని. అర్థం చేసుకోవడం కాదు తప్ప, అది గుర్తిస్తామని. ఎందుకంటే నహికర చరణం నామగోత్రం నా సూత్రం. ఏ నామం అని పిలుస్తాం, ఏ నామం అని కాదంటాం. ఏదనుకుంటే ఆ భావన ఏది? ఒక మరి మనం చెప్పారు కదా, మన వచ్చింది మన ప్రవచనంలో, ఒకతన్ని చీపో అంటే అది మహామంత్రం అయిపోయింది. మరి చీపో మహామంత్రం ఏంటి? గురుదేవుల ముఖస్థుగా ఏది వస్తుందో అది మహామంత్రం అయిపోతుంది. అది అక్కడ జీవుడికి ఉద్ధరణకి అది మూలమైపోయింది. అందుకని అక్కడ ఏది కాదు. అందుకని ఆయనకి కరచరణాది అవయవాలే లేవు. నహికర చరణం నామగోత్రం నా సూత్రం. నామం లేదు, గోత్రం లేదు, సూత్రం లేదు, నామగోత్రం నా సూత్రం. నో జాతి, ఏ జాతి అనేది? ఏ ఒక్కరికైనా చెందినవాడా? కాకపోతే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. ఆయన ఎక్కడ పుట్టారు? ఎవరైనా ఆయన ఏం చదువుకున్నారు? ఇలాంటివి ప్రపంచంలో కబుర్లు చాలా చాలా చాలా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. అందుకని ఇవన్నీ గుర్తించకుండా ఉండడం కోసం సాక్షాత్ పరమేశ్వరుడే దిగి వచ్చాడు. మనల్ని తరింపజేయడం కోసమే అవతరించినటువంటి స్వామి. అందుకని నొజాతిరి నైవ వర్ణం, ఏది ఆయనకేం వర్ణం లేదు, జాతి లేదు. నొజాతిరి నైవ వర్ణం నభవతి పురుషో. వర్ణంలో 2 ఉన్నాయి, తెలుపు కాదు, నలుపు కాదు, పసుపు కాదు, ఎరుపు కాదు, ఏ రంగు కాదు. నైవ వర్ణం, నోజాతిర్ నైవ వర్ణం నభవతి పురుషో నో నపుంసో నచ స్త్రీ. నిన్న మన పిల్లలు పూలతో వేశారు చూడండి, బాబుజీ కాదా అంటే బాబుజీయే, కానీ సరిగ్గా చూస్తే వెంటనే చూడగానే ఏంటిది ఆడవాళ్ళలాగా వేశారు అనుకున్నా. అనుకుని ఇంకోటి కూడా అనుకున్నాను, బాగా నన్ను మనసులో పెట్టుకున్నట్టున్నారు, నన్ను దింపేసినట్టున్నారు అనుకున్నాను. కాదే మొహం మీద మాత్రం బొట్టు పెట్టారు కాబట్టి అది బాబు చెప్పారు. నభవతి నో పురుషో నచ్చ స్త్రీ, ఆయన పురుషుడు కాదు స్త్రీ కాదు, నో నపుంసక, అసలు ఇది అది అనేటువంటిది ఏది కూడా కాదు. నో నపుంసో నచ్చ స్త్రీ, నాకారం నో వికారం, ఒకే ఆకారంతో ఉంటే ఆకారానికి వికారం ఉంటుంది. ఇప్పుడు మన మనసులు అందరిలో చేరాడు కదా, ఈ ఆకారాన్ని ఏ ఆకారం అని అంటాం, వికారం ఉంది అక్కడ. ఇప్పుడు మన మనస్సుల్లో భావన చేస్తున్నప్పుడు అక్కడ కూడా మనసు వెంటనే దేన్ని తీసుకుంటోంది, ఒక ఆకారాన్ని తీసుకుంటోంది కదా, ఆ ఆకారంలో వికారం ఏమైనా కనిపిస్తుందా? మరి ఈ ఆకారాలు తీసుకుందాం, ఈ ఆకారాలు వికారాలు లేకుండా ఎక్కడున్నాయి? నేను సన్నైంది అక్కడి నుంచి నడువుని ఇటు అటు సర్దుకుంటున్నాం, ఎందుకంటే ఈ ఆకారంలో వికారం నడువు ఒకటి వచ్చి పడింది. ఇంకొకళ్ళు చూస్తే వాళ్ళేం చేస్తున్నారు అన్నారు, అంటే మరి ఆకారంలో వికారం ఉంది. ఇంకొకళ్ళు సర్దుకుంటున్నారు ఇలా, అంటే ఆకారంలో వికారం ఉంది, లేదు కొంచెం ఏదైనా జారింది, మరి ఆకారానికి వికారం ఉంటుంది కాబట్టి సరిగ్గా కూర్చోవాలి. ఈ ఆకారాలన్నీ వికారాలతో కూడినటువంటిది, అందుకని అది ఆకారం లేదు వికారము లేదు. నో తత్వం తత్వమే ఏది, నాకారం నో వికారం నహి జని మరణం. అసలు అది ఎక్కడుంది? జన్మిస్తే కదా మరణానికి కారణం, వచ్చిందే కదా పోవాల్సింది. మా అశోక్ గారు వాళ్ళు ఆదివారం కాబట్టి వచ్చారు, ఇవాళ ఉంటారంతే, ఇవాళ కనిపిస్తూ ఉంటారు, కానీ మాకు పూజ దగ్గర కనిపిస్తున్నారండి వా. అబ్బా చాలా ధన్యులం మనం కదా, ఎందుకంటే మరి అక్కడ ఇంకో సేవలో ఉండిపోయాడు కదా, ఆ సేవ నుంచి లాగడం చాలా కష్టం. ఇక్కడ తీసుకురావాలంటే అంటే మరి అక్కడ గురుసేవ కదా, అక్కడ న్యాయం చేకూర్చాలి కదా, అయినా ఖాళీ చేసుకుని దూరుతున్నాడండి పూజకి. పూజ సమయంలో గుడ్ గుడ్ థ్యాంక్ యూ. మరి వస్తున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు, మళ్ళా రాడు కదా, నిన్న రాలేదు కాబట్టి రేపు మళ్ళీ సోమవారం కాబట్టి రాడు. అంటే వస్తే కదా రాడు అని చెప్పుకోవడానికి, అందుకు జననము లేదు మరణము లేదు. ఆ లోపల ఉన్నవాడు ఇక్కడ ఉండక ఎక్కడున్నాడు, ఆ ఉపాధి మాత్రం సేవకి వెళ్తుంది, కానీ ఆ ఉపాధిలో ఉన్న దేహి స్వామి చుట్టూ తిరుగుతుంటుంది సేవే. అరే బాబు ఏది కావాలన్నారు, నీ మనస్సు కావాలి కానీ ఉపాధి కాదు. రేపు నుంచి అందరూ మేము అందుకుని ఉపాధి అక్కర్లేదు అన్నారని మీరు మీ ఊళ్ళో ఉండిపోయారనుకోండి, మీకు సంతోషం ఉండదు చూసుకోండి. మరి ఇక్కడంటే సేవలు కాబట్టి ఈ సేవల్లో మరి ఇంతమంది ఉన్నప్పుడు మరి అక్కడ ఇది అన్నపూర్ణలో చేసే సేవ, అన్నపూర్ణ చేయాలి. మీరు మరి బయట కూర్చుని వాళ్ళంతా పాపులా, కాకపోతే కొంతమంది చప్పులు బాగా చేస్తున్నారు బయట కూర్చుని, ఉన్నదే రంగంగా కూర్చో నాన్న క్షమించు లేపాను వాసుదేవ గురు సోదరుడు. అది బయటంతా టీవీలు పెట్టాము, ఇక్కడ అందరూ కూర్చోవడం సర్దుకోవడం చాలా కష్టం. అంటే అక్కడ బయట కూర్చున్న వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారు, కానీ ముందు వచ్చాం కదా అని ఇక్కడ రావట్లా, ఎందుకు తెలుసా? గబగబా అటు ఇటు వెళ్ళినా పర్వాలేదు, కాస్త మాట్లాడినా పర్వాలేదు, పిల్లలు వచ్చినా పర్వాలేదు, లేకపోతే ఇంకేమైనా చేసినా పర్వాలేదు, పోన్లే అలాగేలే అని కనుక పైన ఏదో టీవీలు పెట్టి కూర్చోమంటే మనం వింటున్నామా లేదా, మేమంత సేవ చేస్తున్నాం మీకేమన్నా అసలు గుర్తుందా లేదా అని అటుపక్క ఒక ఏంటి ఆ బేసిన పడేస్తున్నారు, ఇటుపక్క ఒక బేసిన పడేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడుంది ఆ పడేసేవాడు, ఆ పడగొట్టిని ఎత్తుకునేవాడు, మరి ఇన్ని ఇన్ని చేస్తున్నారు. మరి గురుదేవులు కూడా బోధనిస్తూ హాల్లో కింద హాల్లో బోధ చెప్తుంటే మన వాళ్ళు పూలు పెట్టుకున్నారు గుచ్చడానికి, మీరు పూలు గుచ్చుకుంటారా అయితే నేను లేచి వెళ్ళిపోతాను అన్నారు బాబుజీ. మీరు పూలు గుచ్చుకోండి అయితే, పూలు గుచ్చుకోండి అయితే నేను వెళ్ళిపోతాను అన్నారు బాబుజీ. అంటే వాళ్ళందరూ తీసి అక్కడ పెడితే సరే అయితే నేను అని కూర్చున్నాడు వీడు అని కూర్చుని మళ్ళా వారి బోధని కొనసాగించారు. ఎందుకు మనలో చలనం వస్తుంది, మనలో ఏమొస్తుంది, కదలికలు వస్తాయి, కదలికలు వస్తాయి. అందుకని బయట కూర్చున్నా కదలకుండా నిష్ఠగా ఎవరైతే కూర్చొని ప్రతి పాయింట్ వింటే, బాగా వింటే కూడా ఎన్ని పట్టుకోగలం మీరు ఆలోచించండి, బాగా వింటే కూడా ఎన్ని పట్టుకోగలం. అందుకని శ్రవణం చాలా గొప్పది, కదలికలు లేకుండా అది కూడా ఒక యోగం, అది కూడా ఒక తపస్సు. ధ్యానానికే కూర్చోలేని వాడు మరి సేవలో కూర్చోవాలన్నప్పుడు అక్కడైనా కనీసం సేవలో ఎటు పోకుండా మనం చేయగలిగి ఉండాలి. అంటే అందరూ పడేయలేదండి, కొన్నే పడేశారు అంతే, అందరూ అన్నీ పడేయలేదు పాపం. అందరూ చాలా మహాభక్తులు చాలామంది ఉన్నారు, వారు ఇది త్యాగం చేసి అక్కడ ఉన్నారు, చాలా సంతోషం. మరి వాళ్ళందరూ పూలు గుచ్చలేదనుకోండి, ఆ పూలన్నీ ఏరలేదనుకోండి, లక్షణమాలకి ఎవరు తెస్తాడు పూలు? ఇప్పుడు వాళ్ళు కూడా మేము లోపలికి వచ్చి కూర్చున్నామంటే చేసేయడం తేలిక కదా మనకి, గుప్పుడు వేసేయడం కూడా తేలిక. ఒక పది నేను వచ్చాను కదా నిన్న రాగానే ఏది ఆ తమలపాకులు ఇచ్చారు, ఇస్తే వెంటనే నుంచుంటే ఎవరికైనా అడ్డొస్తానేమని గబగబా ఒక ఇంత కట్ట పట్టుకుని పెట్టబోయి వాళ్ళు ఎంత బాగా తుడుచుకున్నారో ఏంటో, ఎంతమంది తుడిచారో, నేను గబగబా పెట్టడం తేలికని మళ్ళీ ఒక్కొక్కటి పెట్టుకొచ్చాడు. ఎంతమంది తుడిస్తే, ఎంతమంది సేవలు చేస్తే, ఎంతమంది ఎన్ని అందిస్తే మనకి ఇక్కడికి వస్తోంది, ఎందుకు వస్తోంది? మరి అందులో ఆ భగవంతుడు ఆ విధంగా చేయించుకుంటున్నాడు సేవ. భగవంతుడు అందులో అలా చేరి సేవలు చేయించుకుంటున్నారు. అందుకని ఇది వేటికి కాకుండా ఆయన సమిష్టి, ఎవరు గురుదేవి? గురుస్వరూపం అనేటువంటిది, గురుతత్వం అనేటువంటిది సమిష్టి. ఎలా ఉంది సమిష్టిత్వం అంటే ఎలా ఉంది? కాళ్ళు చేతులు లేవు, నామగోత్ర సూత్రాలు లేవు, జనన మరణాలు లేవు, నో తత్వం. అక్కడ వాడి తత్వం ఇది, వీడి తత్వం ఇది, పులిహార ఇది, ఆ తత్వం ఇది, ఏది కారం పుల్లగా ఉంటుంది అది, దాని తత్వం అది, చక్రమునండి తీగా ఉంటుంది, దాని స్వరూపం అది అని తెల్లగా ఉంటుంది అని చెప్పుకోకల్లా ఇక్కడ. అందుకని అది అటువంటి తత్వం కాదు, నో తత్వం. కానీ ఏకతత్వం ఉన్నది, ఏంటి? అన్నిటికీ తానే సూత్రధారి, తానే తత్వమేకం, దాని యొక్క సహజ సమరసం. అది అండర్లైన్ మనకి, సహజ సమరసం. సహజ సమరసం అంతా కలిగి ఉంది కాబట్టి అందరూ జీవితాల్లో ఒకేలాగా, పైన దేహాలు మారుతున్నాయి, కనిపించేటువంటి గుణగణాలు మారుతున్నాయి, కానీ లోపలున్న చైతన్యానికి మార్పు లేదు. అందరిలో ఉన్న చైతన్యం ఒకటే, అది బాహ్య చైతన్యం వేరు కాదు, అంతరంలో ఉన్న చైతన్యం వేరు కాదు. ఈ ఆకాశంలోనూ ఉన్నది చైతన్యం అంతరా నిండి, మనలో కూడా మన దేహానికి వచ్చేసరికి ఇదేమైంది? అక్కడ చెప్తున్నారు కదా, ఘటాకాశమైంది, ఇది మఠాకాశమైనది, ఇది ఇంకోటి మహాకాశమైంది. అందుకే అన్నిటికీ కారణం అదే అయ్యి ప్రకాశించేటువంటి ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో సహజ సమరసం, సద్గురుందం నమామి. అటువంటి సద్గురుదేవులకి మనం నమస్కరిస్తున్నాం. చేతులతో పెడితే అయిపోతుందా? చేతులు దించేస్తాం మళ్ళకొందిడికి. ఇప్పుడు నేను ఇలా పడుకోమన్నాను అనుకో, సూర్య నమస్కారాలలాగా ఎంతసేపు పడుకోగలం? చేతులు దిగిపోవాల్సి అంటే నువ్వు చేసే ఈ కరచరణాది అవయవాలతో చేసే సేవ, చేసే నమస్కారమా? ఇది మన తృప్తి కోసం చేస్తున్నాం, కానీ మనస్సుతో చేసేదే ఆయనకి అందుతుంది. నీ మనస్సుతో నిరంతరము అర్చన, ఆ నమస్కారాది అనుభూతి మనం పొందుతూ ఉండాలి. అటువంటి అనుభూతిని స్వామి అనుగ్రహిస్తారు. కాబట్టి అటువంటిది ఆరాధన సమిష్టి, ఇది అంతటా ఉండి ఏకమై ఉన్నటువంటిది. కానీ ఇదేమవుతుంది? ఇది మనం వ్యక్తులుగా రూపొందాం మనం, తప్పదు, ఇది కూడా సృష్టిలో భాగమే. కానీ వ్యక్తిగా వచ్చినప్పటికీ కూడా ఈ వ్యక్తి భరించడానికి మానసికంగా చేసుకుంటే, మానసికంగా భావనతో ఎంతైనా గుళ్ళు గోపురాలు కట్టించవచ్చు. గుళ్ళు గోపురాలు మనసులో భావన ద్వారా పొందడానికి లక్షలు కోట్లు అక్కర్లేదుగా. కానీ కేవలం కనిపించేటువంటి ఆ భావననే అలవాటు చేసుకోవద్దు. ఆ లోపలికి వెళ్ళి వాటన్నిటికీ ఆధారం ఏదై ఉన్నదో దానిని అన్నిటిలోనూ మనం పొందగలగాలి. భిన్న భిన్న దృష్టి ఉండకూడదు మళ్ళా. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ, సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృతరసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరి ఓ.